శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ ఉభయ వేదాంత ప్రవర్తకులైన మహామహోపాధ్యాయులు, కవిశాబ్దిక కేసరులు, శాస్త్రరత్నాకర ఇత్యాది బిరుదులు కలిగిన శ్రీమాన్ నల్లాని చక్రవర్తుల రఘునాథాచార్యుల వారు ఎన్నో గ్రంథాలు సంప్రదాయకులకి అందించారు. దాన్ని చింతన చేసుకుంటూ మనం ముందుకు సాగితే వారి పట్ల మనం ఎంతో కృతజ్ఞత చూపించిన వారమవుతాం. వారు అందించిందే బుధరంజని అనే ఒక చిన్న గ్రంథం. దీనిలో కేనోపనిషత్తు కూడా ఉంది. కేనోపనిషత్తు ప్రత్యేకించి పెద్ద ఉపనిషత్తు కాదు, కానీ 35 మంత్రాలతో మాత్రమే ఉంటుంది. అంటే 4 ఖండాలలో ఈ 35 మంత్రాలు ఇమిడి ఉంటాయి, కానీ గంభీరమైనటువంటి పద్ధతిలో బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదిస్తుంది. దాన్నే మనకి స్వామివారు చక్కగా వివరిస్తూ సరళంగా అందిస్తూ ఉన్నారు. 2 మంత్రాలు విన్నాం, ఈవేళ 3వ మంత్రం నుంచి సాగిద్దాం. హరి ఓం. నత్ర చక్షుర్గచ్చతి నవాగచ్చతి నో మనః న విద్మో న విజానీమో యథేతదనుశిష్యాత్. నిన్న మనం చెప్పుకున్నప్పుడు బ్రహ్మతత్వం అంటే అపారమైనటువంటి అనూహ్యమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క తత్వం వాక్కుకి కానీ మనస్సుకి కానీ చక్షుశ్రోత్రాదులకు కానీ అందనటువంటిది. ఈ సర్వేంద్రియాలకి అతీతమైనటువంటి ఆ బ్రహ్మతత్వం ఎలా ఉంటుందో ఏమిటో అని సంగ్రహంగా గురువుగారు చెప్పగా నిన్న మనం కొంత గ్రహించాం. మళ్ళీ ఆచార్యుల వారు ఈ 3వ మంత్రంలో కూడా ఇలా విశదీకరిస్తూ ఉన్నారు. ఆ బ్రహ్మతత్వం అనేటువంటిది నేను చూస్తాను అని అనుకొని ఈ చర్మచక్షువులతో చూడ్డానికి ప్రయత్నం చేస్తే కనపడేటువంటిది కాదు. పోనీ ఏదైనా మనస్సుతో ఇలా ఉంటుంది అని ఊహిస్తే బాగుంటుందేమో అనుకుంటే మన ఊహకి అందదు. అలాగనే ఎప్పుడైతే మనస్సుకి అది అందదో దాన్ని వాక్కులతో ఏం చెప్పగలుగుతాం? ఏదైనా ఊహతో కానీ చూస్తే కానీ దాని గురించి మనం చెప్పగలుగుతాం. అసలు ఊహాతీతమైనటువంటి దాన్ని ఎలా ఉపపాదిస్తాం మనం? అది అసలే సాధ్యం కాదు. దాంతోపాటు పరిమిత ప్రజ్ఞ. ఇలా ఉన్నటువంటి ఎవరు అంటే ఆచార్యులుగా ఉన్నటువంటి ఆ గురువుగారు కూడా అంటున్నారు, అనంతమైనటువంటి ఆ బ్రహ్మమును ఇటువంటిది అని నేను కూడా గ్రహింపదాలకున్నాను. ఈ మహత్తత్వాన్ని గురించి ఇతరులకు ఎలా ఉపదేశిస్తాను నాయన? అదే నాకు అర్థం కాకుండా ఉన్నది అన్నారు. తర్వాత వెంటనే 4వ మంత్రాన్ని ప్రారంభించి అన్యదేవతద్విదితాత్ అదో అవిదితాదధీ ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏన తద్వ్యాచ చక్షిరే అన్నారు. అయితే గత మంత్రంలో 3వ మంత్రంలో తత్ర అంటే ఆ పరమాత్మ విషయంలో చక్షు న గచ్చతి, చక్షురింద్రియం ప్రసరించలేదు, న వాక్ గచ్చతి వాగింద్రియం కూడా ప్రసరించలేదు, న మనః మనస్సు కూడా ప్రసరింపజాలదు, న విద్మః ఏ ఇంద్రియంతో కూడా ఇటువంటిది అని మనం గ్రహించలేం. యథా ఏతతను శిష్యాత్, ఈ బ్రహ్మ గురించి ఏ రీతిగా ఉపదేశించాలో దాన్ని న విజానీమహ, నేను గుర్తించలేకున్నాను అని 3వ మంత్రంలో చెప్పినటువంటి మంత్రానికి అర్థం. న తత్ర చక్షుర్గచ్చతి న వా గచ్చతి నో మనః న విద్మహ న విజానీమహ యథేతదను శిష్యాత్ అని చెప్పేశారు. ఇక ఇప్పుడు 4వ మంత్రాన్ని కొనసాగిస్తూ అన్యదేవ తద్విదితాత్ అదో అవిదితాదది ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏన తద్వ్యాచచక్షిరే అంటున్నారు. అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఆ బ్రహ్మము వాక్కుకి మనస్సులకే అగోచరం కాకుండా ఉంటే అదేదో కలదు అని మనం ఎలా నమ్మాలి? ఇలా ఉన్నాయి ఆకాశ కుసుమాలు అంటే నమ్ముతామా మనం? గగన కుసుమం అంటే నమ్ముతామా? అలాగనే కుందేరి కొమ్ము అని సాధించగలుగుతామా మనం? శశశృంగం అంటారు. అవి అసత్ పదార్థములు, అవి లేని పదార్థములు కదా. అలాగనే ఈ పరమాత్మ అనేటువంటి విషయం కూడా లేనిదేమో, లేని అందనటువంటి ఆ పరబ్రహ్మమునకు ఇంత జిజ్ఞాస మనం చెందాలా అని చాలామంది శిష్యులు వెనుతిరిగిపోతూ ఉంటారు. ఇది నిజమే. లోకంలో ఈరోజున ఇన్ని రకాల భావాలతో మనుషులు ఉన్నారంటే పరమాత్మ తత్వం గురించి ఎవరికీ అది అర్థం కాకపోవడం వల్లనే అన్యమతాల్లోకి వెళ్ళిపోతున్నారు. అనేక రకాలుగా స్వేచ్ఛాపదంలోకి వెళ్ళిపోయి భగవంతుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోక మాకు మేమే అని గొప్పగా ప్రకటిస్తూ ఉంటారు. అటువంటి వారికి ఆచార్యుడు ఈ మంత్రాన్ని సమాధానంగా చెబుతూ ఉన్నారు. నాయనా, మనమందరం పరిమితమైనటువంటి గ్రహణ శక్తి గల, మన ఇంద్రియములకు గోచరములైన బాహ్య పదార్థములు వంటిదే బ్రహ్మము కూడా అని మొట్టమొదట భావించకూడదు. మనం అన్నీ చూసేస్తున్నాం, దానిలో చూస్తేనే నమ్ముతాను అనే భావం మొట్టమొదట నువ్వు తొలగించుకో. అది వీటికంటే కూడా చాలా విలక్షణమైనటువంటిది. పైగా అది అల్పబుద్ధులకి అసలు అందదు కూడా. నిజానికి అది ఒకటే కాదు, ఎన్నో రకాల లోకంలో ఉన్న విశేషాలన్నీ అల్పబుద్ధులందరికీ అన్నీ అర్థమవుతున్నాయా? లేవు కదా. అలాంటి వాటిలో ఈ బ్రహ్మం కూడా ఒకటి అని మీరు అనుకుంటారేమో, అలా అనుకోండి, అది వాటికంటే కూడా ఎంతో అధికము. ఆ పదార్థాల గురించి తలచుకున్నా తలచుకోకపోయినా నీ జీవనం గడిచిపోతే చాలు. కానీ ఇక్కడ సర్వకారణమై అనంత శక్తి సంపన్నమై ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం, దీన్ని మనకి తెలియరానంత మాత్రం చేత శ్రీమన్నారాయణ చెప్పరానంత మాత్రాన అది లేదని మాత్రం వాదిస్తూ మూర్ఖంగా మన జీవనం గడపకూడదు. దాన్ని మూలచ్ఛేదం చేసుకోకూడదు. మన ఆస్తిత్వాన్ని కోల్పోకూడదు. మనమందరం ఆస్తికులం కదా. దాని గురించి జాగ్రత్తగా పరిశీలించాలి. ఇది మన పూర్వాచార్యులు మనకు చక్కగా ఉపదేశించిన విధం. మనందరం ఒక చక్కనటువంటి భగవత్ సంబంధమైనటువంటి మతమునకు చెందినటువంటి వారం. ఇది విశ్వసనీయమైనటువంటి ఉపదేశం సుమా. నీకు ఎట్టి పరిస్థితిలో పరమాత్మ విషయంలో అవిశ్వాసం తగదు అన్నారు 4వ మంత్రంలో. అలాగనే 5వ మంత్రంలో చెప్పేదానికంటే ముందుగా ఒకసారి 4వ మంత్రాన్ని అనుసంధానం చేసి ప్రతిపదార్థాన్ని గమనిద్దాం. తత్ అంటే ఆ పరబ్రహ్మ, విదితాత్ అన్యదేవా, మనకు తెలియబడు బాహ్య పదార్థముల కంటే వేరేగా ఉంటుంది. అధో అంతేకాకుండా అవిదాత్ అవిదిదాత్, అది మనకు తెలియబడని పదార్థము కంటే అధికం కూడా. అన్యదేవా, వేరైనదే. నహా అంటే మాకు అని అర్థం. తత్ ఆ బ్రహ్మమును యహ వ్యాచచక్షిరే, ఏ పూర్వాచారులు ఉపదేశించారో పూర్వేషాం, ఆ పూర్వాచారుల ద్వారా. ఇది సుశ్రమా. ఇట్లాగనే మేము విన్నాము, ఆ విన్నదాన్ని నీకు చెప్తున్నాను నాయన అన్నారు. ఇక 5వ మంత్రంకి వస్తే, యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విత్తి నేదం యదిదం ఉపాసతే. ఇది 5వ మంత్రం అనుకున్నాం. ఇక్కడి నుంచి ఈ ఖండంలో అంటే ప్రథమ ఖండంలో చివరి వరకు 9వ మంత్రం వరకు తదేవ బ్రహ్మత్వం విత్తి నేదం యదిదం ఉపాసతే అని ఈ మంత్రంలో చెప్పినటువంటి 2వ పాదంలో లాగా ఉత్తరఖండం అంటారు, ఉత్తర భాగం. ఇదన్నిటికీ అనువర్తిస్తూ వస్తుంది. యదమహా ప్రత్యక్షగతం అనే శాస్త్రవాక్య ప్రకారంగా ఇదం అను శబ్దము ఇదిగో అన్నట్లుగా ప్రత్యక్ష గోచరమైన దానికి ప్రయోగించబడుతూ ఉంటుంది ఇదం శబ్దం. లోకంలో కొందరు మేము ప్రత్యక్షంగా ఉపాసన చేశాము, బ్రహ్మాన్ని తెలుసుకున్నాము అని చెప్పేస్తూ ఉంటారు. అది ఎప్పటికీ సరికాదు. అలా బ్రహ్మం ఎవ్వరికీ కూడా ప్రత్యక్షం అవ్వనే అవదు. నాయనా, నువ్వు అటువంటి వాళ్ళ మాట విని నమ్మి మోసపోకు. ఇదే పై అన్ని మంత్రాల్లో ఉత్తర భాగంలో మనకి అర్థమవుతూ వస్తుంది. మరి ఆ బ్రహ్మమును తెలుసుకునే ఉపాయం అసలు ఇంకా ఏమీ లేనేలేదా అని అంటావేమో, చెప్తాను విను. వాగీంద్రియం దానిని సుస్పష్టంగా ప్రకటింపదాలదు. ఏదో తెలుసుకుని ఇలా ఉన్నాడు పరమాత్మ, 4 చేతులున్నాయి లేదా 45 చేతులున్నాయో, అనంతమైనటువంటి శీర్షములు ఉన్నటువంటి వాడు, అనంత పాదములు కలిగినటువంటి వాడు అని చెప్పితే కూడా చాలదు. ప్రకటింపజాలం దేనిచేత? వాగింద్రియం ప్రేరితమై భావ ప్రకటనకై శబ్ద ఉచ్చారణము చేయగలుగుతుంటుందో ఆ సర్వేంద్రియ ప్రేరకమైనది బ్రహ్మము. ఇది నీవు గట్టిగా నమ్ము. ఇది మనకి బ్రహ్మ ఆస్తిత్వాన్ని గ్రహించుటకు సూక్ష్మ ఉపాయము. మనకి ఒక వాగింద్రియం ద్వారా ప్రేరితం ఏదో ఉన్నది అని తెలుసుకొని దాని ద్వారా భావ ప్రకటనకం, దాని ద్వారా శబ్ద ఉచ్చారణం ఇలా చేయగలుగుతూ ఉన్నామంటే ఇదంతా కూడా ఆ సర్వేంద్రియ ప్రేరకమే, అదే బ్రహ్మము. ఇది చెప్పారు. ఇలాగ మంత్రపూర్వభాగమునకు తాత్పర్యం ఇస్తూ వాగింద్రియ ప్రేరకమే బ్రహ్మము అన్నారు. అంతేకాదు రాబోయేటువంటి 6, 7, 8 మంత్రములలో కూడా మనస్సు, చక్షువు, అలాగనే శ్రవణేంద్రియములు, ప్రాణవాయువు వాటన్నిటికన్నటికీ ఆయా శక్తులను ఇస్తూ ప్రేరకం చేసేటువంటి వాడే పరబ్రహ్మము. భావమును విడివిడిగా పాఠకులకి ఇంకా తెలియజేయాలి కాబట్టి ఆ మంత్రాలని స్వామివారు మనకి అందిస్తారు. చూద్దాము ఒకసారి ఈ 5వ మంత్రాన్ని ఇవాళ అనుసంధానం చేస్తున్నా. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విత్తి నేదం యదిదం ఉపాసతే. యత్ అంటే ఏ పరబ్రహ్మము, వాచ అనభ్యుదితం వాగింద్రియము చేత ప్రకటింపబడదో, ఏన ఏ పరబ్రహ్మము చేత వాక్ అభ్యుద్యతే, వాగింద్రియము ఇతరములను ప్రకటింప చేయగలుగుతున్నదో తదేవ బ్రహ్మ, అదే కదా పరబ్రహ్మమని. ఇది త్వం విద్ధి, ఇది నీవు తెలుసుకో. యత్ ఇదం, దేనినైతే ఇది అని ఉపాసతే కొందరు ఉపాసిస్తున్నారో, ఇదం నా, ఇట్లు ప్రత్యక్షమైనది మాత్రము కాదు అని అంటూ కాగా కేనోపనిషత్తులో అద్భుతంగా పరమాత్మ పదార్థాన్ని అనుభవింపజేస్తూ గురువు శిష్యునికి ఇచ్చినటువంటి విధానాన్ని శ్రీమాన్ రఘునాథాచార్య స్వామి వారు అందించారు. వారి బాలపద్మములకు అనేక దాసోహములు సమర్పిస్తూ అడిగే రామానుజదాస కులశేఖరరావు వారు హైదరాబాదు.